పాయసం కృసరం త్యాగం దైవాన్నాని చయాని వై భుంక్తాని యైహి అసంస్కృత్య తేషాం నేత్రాణి పాపినాం. ఇంట్లో వండిన పాయసం తప్పక దేవతలకు నైవేద్యం పెట్టాలట. తక్కిన అన్నములు ఒకవేళ పెట్టకపోతే వచ్చే పాపం కంటే పాయసాన్నం వండినప్పుడు మాత్రం దేవుడికి నివేదన పెట్టకుండా పొరపాటులు కూడా తినకూడదట. ముఖ్యంగా పుట్టినరోజులో లేక ఏదైనా పర్వదినాల్లో పరమాన్నం వండామంటే టక్కున కొంచెం పరమాన్నం దేవుడికి నివేదన చేయాలి. జీవితంలో ఎప్పుడూ పాయసాన్నం మాత్రం దేవతలకి నైవేద్యం పెట్టకుండా తినకండి. సుస్పష్టంగా ప్రత్యేక పాయసం అనే చెప్పారు దాని గురించి. ఈ పాయసాన్నాన్ని దేవతలకి నైవేద్యం పెట్టకుండా తిన్న దుర్మార్గుణ్ణి నోట్లో బాగా మలమూత్రాలు పోసి నిప్పులు పోసి శిక్షిస్తారు, చెవుల్లో సూదులు కాల్చి పెడతారు. తర్వాత మాంసాహారం తినేవాడు ఏ మాంసం పడితే ఆ మాంసం ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు, వాటిని కూడా సంస్కృతం చేసి అది దేవతా నివేదన చేస్తే కొంత దోషం దానికి పరిహారం అవుతుంది, లేదా అలాంటి వాళ్ళ కళ్ళు కూడా పొడిచి వాడిని శిక్షిస్తారు. మహాత్ముల్ని తిడితే ఎంత తప్పు ఇంతగా చెప్పామా, ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా, మహాత్ముల్ని నిందిస్తుంటే ఖండించకుండా విన్నవాళ్ల చెవుల్లో కూడా కాల్చిన సూదులు పెట్టి పొడుస్తారు. ఒక గొప్ప సద్గురు ఉన్నారు, శంకరపీఠం ఉన్నది మన శంకరపీఠం, అటువంటి శంకరపీఠాన్ని ఏ దుర్మార్గుడైనా తెలుసో తెలియక విమర్శించాడు అనుకుందాం, అప్పుడు మీరు పొరపాట్లు కూడా వినకండి, బాబోయ్ నాకు చెప్పకు ఆయన తప్పుకోండి అక్కడి నుంచి, అలాగా ఆయన అలాంటివాడా అని పొరపాటున అలాంటి మహానుభావుల్ని నింద చేస్తుంటే చెవి ఒగ్గి విన్నామా, ఈ చెవుల్లో సూదులు కాల్చిపెట్టి పొడిచి 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 హింసిస్తారా, బాధ అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఒకవేళ బహుశా మీకు అలాంటి ఆ సూది యొక్క నరకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటే మాత్రం వినండి. సమావేశ మందిరాలు అంటే ఇవన్నమాట. ఇలా పురాణాలు చెప్పడానికి వాటికి పనికొచ్చే ఈ పవిత్ర మందిరాలు ఉంటాయి చూసారా, 10 మంది చేరి మంచి పనులు చేసేటటువంటి మందిరాలు, ధర్మసత్రములు, దేవాలయములు, చలివేంద్రాలు, ఇవి కూల్చే పాపాత్ముల్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఇనప పట్టకారులు పట్టుకొచ్చి ఆ చర్మం కొంచెం కొంచెం వాడిని ఒలిచేస్తారు. కొద్ది కొద్ది కొద్దిగా చర్మం ఒలిచేస్తుంటే వాడు గిజగిజలాడిపోతాడు, బాబో అని ఏడుస్తాడు. చర్మం ఒలిచిన తర్వాత కూడా వాడు చావడు కదా, నరకంలో ఉంటాడు కదా, అప్పుడు కొరడాలతో కొడతారట. ఏరా, రహదారుల విస్తరణ వంక పెట్టి గుళ్ళు కోలుస్తావా, కేవలం నీకు గుళ్ళే కనిపించాయా, ఆంజనేయుడు గుడి పడగొడతావా, శివాలయం తీసేస్తావా, ఇంకో శనేశ్వరుడు ఆలయం పడగొట్టావా అని వీడిని చీల్చి తోలు ఒలిచి కొట్టి కొట్టి హింసిస్తారు. ఇలాంటి పవిత్రమైనటువంటి ఉపన్యాసాలు జరిగే సమావేశ మందిరాలు కూల్చిన దుర్మార్గుడికి అదే శిక్ష, ధర్మసత్రములు కూల్చే దుర్మార్గుడు వాటిని ఆక్రమించే పాపాత్ముడికి ఇదే శిక్ష, చలివేంద్రాలు కూల్చే పాపాత్ములకి ఇదే శిక్ష. వీళ్ళందరికీ బతికొండగా తోలు ఒలిచి కొరడాలతో కొట్టి కొన్ని వేల సంవత్సరాలు ఏడిపించి శిక్షలు విధిస్తారు. ఎప్పుడు ఎవరికీ దానం చెయ్యని లోభి ఉంటాడే పిసిరి కొట్టుపీనుగా, జీవితంలో ఎప్పుడూ రూపాయి తీసి పక్కవాడికి పెట్టనమాట. అటువంటి కొంతమంది అన్నం తిన్నాక వాళ్ళు చేయి చూసారా, మొత్తం నాకేస్తాడు, అది చేతికి మెతుకు కూడా ఉండదు. ఎందుకని, ఎందుకలా నాకేమంటే, అమ్మో ఒక్క మెతుకు వేలుకుందనుకోండి, ఆ మెతుకుతో కాకిని కొడితే ఈ మెతుకు కాకి తిందో అంటాడు వీడి బతుకుతాల ఉంటానే. ఏమిటి ఇది, ఇంత లోభి ఉంటాడే, ఎంగిలి చేత్తో కాకిని కూడా ఇలా తోలనటువంటి లోభి. అటువంటి దుర్మార్గుడికి శరీరం విడిచిపెట్టాక మలమూత్రాలే ఆహారం అవుతాయి. నపుంసకుడు పెళ్లి చేసుకోకూడదు. తాను నపుంసకుడు అనే సత్యం దాచిపెట్టి బంగారం లాంటి స్త్రీని వివాహం చేసుకున్న దుర్మార్గుణ్ణి చచ్చాక ఉక్కు విగ్రహం ఒకటి తయారు చేసి ఒక ఆడదాని విగ్రహాన్ని ఉక్కుతో తయారు చేస్తారట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకడు నపుంసకుడు, అటువంటి వాడు పొరపాటు కూడా పెళ్లి చేసుకోకూడదు. కానీ ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, ఆ స్త్రీ జీవితం పాడు చేశాడు. అప్పుడు వాడిని ఏం చేస్తారట, వాడు చావగానే నరకానికి తీసుకెడతారు. వీడు బతికుండగా ఈ నపుంసకుడు ఏ స్త్రీని పెళ్లి చేసుకున్నాడో అటువంటి స్త్రీ విగ్రహం ఉక్కుతో తయారు చేస్తారు. ఆ ఉక్కు స్త్రీ విగ్రహం బాగా కాల్చేస్తారు. ఆ కాల్చిన విగ్రహాన్ని వీడిని కౌగులింపజేసి కట్టేస్తారు, కట్టి కొరడాలతో కొడతారు. అందుకనే నపుంసకుడైతే అయ్యి బాబునే నపుంసకుడిని బావో అని చెప్పాలి, పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు స్త్రీ, నా దుర్మార్గుడికి ఎంత కఠోర శిక్ష వస్తుందిట. అటువంటి వాడికి వచ్చేటటువంటి శిక్ష కనీసం 1000 ఏళ్ళు ఉంటుంది. గోబ్రాహ్మణార్కమార్గాస్తు ఏవమే హంతి మానవాహ తేషాం ఏతాని కృష్యంతే గుదేవాంత్రాణి వాయసైహి. ఇది ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఒక దృశ్యం చూశాను. ఇక్కడ మనకి గోశాల ఉన్నది. గోశాలకు ఇటువైపు తూములు నీళ్లు వెళ్ళడానికి ఉన్నాయి. నన్ను ఒక పుణ్యాత్ముడు అక్కడికి వచ్చి సరిగ్గా గోవులకు ఎదురుగుండా కూర్చుని మూత్ర విసర్జన చేశాడు. ఇంకా పక్కనకు దూరంగా వెళ్ళచ్చు, సరిగ్గా వాటికి ఎదురుగుండా అక్కర్లా. ఇటు తిరగకుండా అటు తిరగచ్చు, అటువైపు తూములు ఉంటాయి. పైగా మలమూత్ర విసర్జనకి చక్కగా శాలలు కట్టారు. ఇక్కడ ఇప్పుడు చెప్తున్న శ్లోకం ఏమిటో తెలుసా? గోవుల శాలకి ఎదురుగుండా వెళ్ళి లేక అవి నడుస్తున్న మార్గంలోనూ ఎవరు అవమేహంతి అంటే మూత్ర విసర్జన చేస్తారో సరిగ్గా గోవుకి ఎదురుగుండా మూత్రం విసర్జించకూడదు. మనకు అర్థం కాదని తెలుగులో మహానుభావుడు మారణ దీన్ని అనువాదం చేస్తూ తెగి మూత్రం అర్కగో ద్విజులకు ఎదురుగా కావించినట్టు తుచ్చుండన్నాడు ఆయన. ఎవడు ధైర్యం చేసి ఆవులకు సూర్యుడికి విప్రుడికి ఎదురుగా పొరపాటు కూడా మూత్ర విసర్జన చేయకూడదు. గోశాలకు ఎదురుగుండా అసలు ఎప్పుడు చేయకూడదు పొరపాటును గుర్తుపెట్టుకోండి. అటుకేసి తిరగండి, ఇటువైపు తిరగాలి. దానికి ఎదురుగుండా తిరిగి మూత్ర విసర్జన చేసిన, అలాగే సూర్యుడికి ఎదురుగా అంటే తూర్పు దిక్కుకే తిరిగి అందుకే చేయొద్దన్నారు. తూర్పు పడమరలుగా మలమూత్ర విసర్జన ఎప్పుడూ చేయొద్దని ఎందుకు శాస్త్రం చెబుతోందంటే, ఉదయం పూట తూర్పు కేసు ఉంటాడు, సాయంత్రం వైపు పడమర వైపు ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఉదయం సాయంత్రం తూర్పు పడమరలకేసి మలమూత్ర విసర్జన చేస్తే అటున్నప్పుడో ఇటున్నప్పుడో సూర్యుడికి కనపడతాడు ఇంట్లో ఉన్నా సరే. అందుకే కుబేర దక్షిణ దిశాముఖతంతగు ఆచరింప, అయితే ఉత్తరం లేదా దక్షిణం కేసి మాత్రమే లెట్రిన్ ప్లేట్ ఉండేలా చూసుకోవాలి. మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిక్కులకేసి తిరిగే చెయ్యాలి. సూర్యుడికేసి తిరిగి మూత్ర విసర్జన చేయడం దోషం. గోవుకేసి విప్రుడికేసి సూర్యుడికేసి తిరిగి మలమూత్ర విసర్జన చేసిన దుర్మార్గుణ్ణి ఏం చేస్తారో చెప్పారు. ఈ మలద్వారంలో కాల్చిన శూలాలతో పొడుస్తారు. మూత్రద్వారం దగ్గరకు వచ్చి వాయసైహి, వాయసం అంటే కాకి, మంచి ఇనప ముక్కు కలిగిన కాకులు వచ్చి ఈ మూత్రద్వారాన్ని పొడిచి 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 హింసించి ఏడిపిస్తాయి. పేగులు బయటికి లాగుతాయి. కాబట్టి ఈ పనులు చేయరాదు. అయ్యా నన్ను రక్షించండి అని ఎవడైనా మనల్ని శరణు కోరితే వాడిని తక్షణం రక్షించాలి. శరణాగతుణ్ణి, దిక్కు నీవే రక్షించమన్న వాణ్ణి, విడిచిపెట్టిన వాణ్ణి యంత్రాలతో కోస్తారు. మళ్ళీ ఇక్కడ ఇంకో మాట చెప్పారు. న్యాసాపహారిణో బద్ధాః సర్వగాత్రేషు బంధనైః. న్యాసాపహారిణః, న్యాసము అంటే ఉంచినది. ఏదో నాకు అవసరం వచ్చి ఏమండి 10 లక్షలు మీ దగ్గర ఉంచండి అన్నాను, అది న్యాసం ఉంచుట అంటారు. లేదా ఒక్కొక్కప్పుడు నగలు మనం ఏ పొరుగురో పెడుతున్నప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో పెడతాం. ఏమండి మేము కాశీ పెడుతున్నామండి, లేక చిత్రకూటానికి పెడుతున్నామండి, పద్మాకర్ గారితో రాజస్థాన్ పెడుతున్నామండి, మా ఇంట్లో భద్రత లేదండి, మేము వచ్చేదాకా ఈ నగలు మీ దగ్గర పెట్టండి అని పక్క వాళ్ళ ఇంట్లో మన నగలు పెడితే రాగానే వాళ్ళు ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఏమవుతుందనమాట, న్యాసమును అపహరించుట అవుతుంది. మనం నమ్మించాం కదా, నమ్మించాక తిరిగి ఇచ్చేయాల్సిందే. పాపం మహానటి సావిత్రి ఉందే, ఆవిడ బంగారం లాంటి గొప్ప నెక్లెస్ ఇస్తే ఆ నెక్లెస్ ఒక ఆవిడ అలా కొట్టేసింది. ఎంత కుమిలిపోయిందో తెలుసు అప్పట్లో ఆవిడ. ఎందుకు ఆ పాప పనులు? వాళ్ళు ఎంతో నమ్ముతారు, ఏదో ఇంట్లో పాడైపోతుంది, అనవసరంగా వ్యసనాలకు పాడైపోతుంది, ఎప్పుడైనా ఉపయోగపడుతుందని పాపం ఇచ్చిందిట. ఆవిడ ఆసుపత్రికి పోతూ ఇప్పుడు కష్టం వచ్చింది, నా గొలుసమంటే ఇవ్వలేదట, ఎంత బాధపడుతూ రసుకుందో ఆవిడ జీవిత చరిత్రలో కొన్ని కొన్ని వింటే మనసు చివుక్కుమంటుందన్నమాట. అసలు ఎలా అపహరిస్తారో ఈ పరద్రవ్యం అనిపిస్తుంది అనమాట మనకి. పరుల సొమ్ము చూస్తే పావులు అనిపించాలి. ఒక్క క్షణకాలం శరీరం జలధరించాలి. 1 కోటి రూపాయలైనా సరే ఎందుకు వచ్చిందండి బాబు? ఈ మధ్యన బస్సులో 50 లక్షలు వదిలేసేట ఒక ప్యాసింజర్, కండక్టర్ దాన్ని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చి అప్పగించాడు. వాడు జ్ఞాని అంటే. అటువంటి కండక్టర్లు ఉన్నారు ఇంకా ఏలూరులో. అలాగే శంకర్ అని ఒక ఆటో అతను ఉన్నాడు, రెగ్యులర్గా మన పీఠానికి వస్తాడు, చాలా భక్తుడు, చాలా మంచి భక్తుడు అతను. ఆటో డ్రైవరు, ఆటో నడుపుకుంటాడు, పెద్ద డబ్బున్నవాడు కాదు, అప్పు చేసి ఆటో కొనుక్కున్నవాడు. ఓ రోజున ఏం జరిగింది, కొత్త ఆటో కొనుక్కున్నాడు, అతనికి దాదాపు 175,000 అప్పు ఉంది, నెల నెల ఇంతని కట్టాలి, రోజుకి ఇంత వాయిదాని కట్టాలి. అతను ఆటోలో 2.5 లక్షల రూపాయలు వదిలేశాడు. వాడు అన్నీ 2,000 రూపాయలే. ఆ డబ్బు వదిలేశాడు సరిగ్గా మన పీఠం దగ్గర. ఏమిటి పొట్లం చూసి గురువుగారు ఎవరు వదిలేశారు, భక్తులు ఇక్కడికి వచ్చారండి, ఇక్కడే అట్టే పెడదామండి, వాడు వచ్చాక ఇద్దామండి అని అవతల వాడిని పట్టుకుని ఈ 2.5 లక్షలు ఇచ్చేదాకా వదలలేదే తెలిసిన. నాకు ఆశ్చర్యం కలిగింది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా దేశంలో. నిజానికి 2.5 లక్షలు అంటే అతను ఇంకో కొత్త ఆటో కొనుక్కోవచ్చు, బోల్ డబ్బులు కింద లెక్కది. ఒక సామాన్యుడికి 2 లక్షలు చాలా ఎక్కువ కదండి. అటువంటిది అవతల వాడికి అది అందజేశాడు. ఈ పుణ్యాత్ములు ఉన్నారే, తాత్కాలికంగా దారిద్ర్యంతో ఉన్న పూర్వకర్మ వల్ల వీళ్ళు క్రమక్రమంగా ఐశ్వర్యవంతులవుతారు, జ్ఞానులవుతారు, సుఖాలు పొందుతారు. ఎప్పుడైతే పరద్రవ్యాన్ని పాముగా చూసి వాళ్ళ డబ్బు వాళ్ళకి అంటగెట్టేస్తారో వాళ్ళ డబ్బు వాళ్ళకే తిరిగిస్తారు, అటువంటి పుణ్యాత్ములకి ఎప్పుడూ కష్టం రాదు. కానీ నమ్మి మన కష్టార్జితం ఇతరుల దగ్గర దాచుకున్నప్పుడు అవతల వాడు అది తిరిగి ఇవ్వకుండా దానిని లాగేసుకుంటే దిగమరింగితే అప్పుడు మనం ఎంత బాధపడతామండి. ఇది ఉసురు కదా, ఈ పుణ్యాత్మల ఉసురు అవతల వాళ్ళని కొన్ని వందల తరాలు ఏడిపిస్తుంది. అందుకే కొన్ని తరాలు తరాల పాటు కొంతమంది కుటుంబాలు సుఖంగా ఉండవు తెలుసా. ఏ కర్మనండి, మా ఇంట్లో 7 తరాలుగా అందరూ 30 ఏళ్ళకే చచ్చిపోతున్నారని చెప్పింది ఒక అమ్మాయి మా పీఠానికి వచ్చి. ఆడవాళ్ళు బతుకుతున్నారు తప్ప మగవాళ్ళు మాత్రం పుడితే 30 ఏళ్ళకి తస్తారట. ఏంటి ఇలాంటి పాపాలు ఏవో ఉంటాయి. అందుకని వద్దు, పరద్రవ్యం వద్దు. ఈ న్యాసాపహారులు ఉన్నారే, అటువంటి వాళ్ళని అవయవాలన్నీ కట్టి కట్టి చితక్కొట్టి ఏడిపిస్తారు. ఒళ్ళంతా కట్టెలు పెట్టి బతికొండగా కాల్చి ఏడిపిస్తారు యమకింకరుడు. గురువును కింద కూర్చోబెట్టి తానేమో బల్ల మీద ఎత్తైన ఆసనం మీద కూర్చునే శిష్యుడున్నాడే, వాడు యమలోకానికి పోయాక నెత్తి మీద పెద్ద పెద్ద బండలు పెట్టి మోయించి వాడికి శిక్షలు వేస్తారట. అందుకని ఎప్పుడు గురువుగారు కింద కూర్చునుంటే వీడు దర్జాగా టీవీగా పైన కూర్చోకూడదు. అసలు ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా తప్పుడు ఎడ్యుకేషన్ ఇది తెలిసిన. పిల్లలేమో బల్లల మీద కాళ్ళు అలా ఎదురుగా గురువుగారికి వేసి పెట్టి బూట్లు వేసుకుని ఆయనకేసి చూస్తూ పాఠం వినడం, గురువుగారేమో నిలబడి చెప్పడం ఏమిటి. ఈ గురువులు అలాగే తయారయ్యారు, శిష్యులు అలాగే తయారయ్యారు, చాలా తప్పది చెప్పాలి. గురువులు మొహమాటం లేకుండా శుభ్రంగా కింద కూర్చోమనండి. ఈ వయసులో కూర్చోకపోతే చిన్నప్పటి నుంచి ఈ బల్లల మీద కూర్చోడానికి అలవాటు పడ్డారు కాబట్టి తర్వాత పురాణానికి వచ్చాక కాళ్ళు లొంగట్ల కింద చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టండి. చక్క బరకాలేసి బరకం వేసి కింద కూర్చోబెట్టి వాడికి పాఠం చెప్పాలి. బరకం మీద కూర్చోబెట్టితే చింత పరికలతో బాధలు నాలుగు, అప్పుడు వాడు దారిలో పడతాడు. మనం ఏం చేస్తున్నాం, అబ్బో అబ్బో అని కార్పొరేషన్ స్కూల్స్లో బోల్డ్ డబ్బులు కట్టేసి చేరుస్తున్నాం. వీడేమో దర్జాగా బూటు హ్యాటు మెళ్ళో ఇంత ఉరితాడు టైట్, దానికి ఇవి వేసుకోవడం, ఆ బల్ల మీద అలా కూర్చోవడం. మొన్న పిల్లాడికి ఊపిరాడలేదు, మా పిల్లాడికి అసలు శ్వాస అట్టలేదు అని ఏడుస్తూ ఆసుపత్రికి తీసుకొస్తే టై ఎంత గట్టిగా నొక్కితే ఏం శ్వాస ఆడుతుందమ్మా, కాస్త వదులు చెయ్యి అన్నారు. వాడు గట్టిగా అలా నొక్కేసింది సార్ కుర్రాడికి, ఎక్కడ ఊడిపోతున్నానని అని వాడు నాలుగు బయటెట్టాడు. బతుకుతాడా వస్తాడా, ఇవన్నీ ఎందుకు చెప్పండి ఈ పిల్లలకి, అన్నీ లేనిపోయిన కృత్రిమం. చక్కగా పూర్వం 8 ఏళ్ళు వచ్చాక ఇక్కడ దాకా అంగవస్త్రం కట్టి లేదా చక్క మా చిన్నప్పుడు అయితే లాగులు కట్టి సుఖంగా కూర్చోబెట్టేవారు. మేమంతా కింద ఇసుకబడిలో కిందే కూర్చున్నాం. గురువులు ఎంతో ప్రేమతో చెప్పేవారు. అప్పుడు అసలు ఇంత కులాల పెచ్చ మతాల పెచ్చ లేదండి, దరిద్రం పెరిగిపోయింది. ఈ మధ్యన రాజకీయ నాయకులు పెంచి పోషిస్తున్నారు, కానీ ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉండేవారు. హాయిగా నాకు క్షవరం చేయడానికి వచ్చే మా మంగలి అనేవాడు అల్లుడు అనేవాడు అండి, ఎంతో ప్రేమగా. అసలు ఇప్పుడు ఇలాగా ఈ పిచ్చి కులాలు వ్యవహారాలు గందరగోళాలు లేవు, ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమగా ఆత్మీయత్వం ఉండేవాడు. ప్రతి ప్రాణి ప్రేమతో కలిసి ఉండే రోజులు అవి, మీరు చూశారు కదా చిన్నప్పుడు ఎంత బాగుండేవి అవి. ఇంత దుర్మార్గంగా కొట్టుకున్నావా ఇప్పుడు ఎందుకో, కానీ ఆ అంటే తప్పు ఊ అంటే తప్పు. పురాణం చెప్పేటప్పుడు మాకే భయం వేస్తుంది, ఎప్పుడు ఎవడొచ్చి ఇంటి మీద పడతాడో అని ఈ మధ్యన ఒక ఆయన చెప్పారు నాకు. దాంతో మేము కూడా ఎందుకు వచ్చిందని ఎవడి పేరు ఎత్తడానికి తడుస్తున్నాం. ఈ కొంతకాలానికి పురాణం చెప్పకుండా చేద్దామని వాళ్ళ ఉద్దేశం తెలిసిన మీకు, మన పురాణాలు మన ధర్మాలు ఆగిపోవాలంటే ఏదో రకంగా ఇలా గందరగోళం చెయ్యాలి. ఇది తప్పి అందరం కూడా ఐకమత్యంతో ఉండాలి, మళ్ళీ ధర్మం నిలబెట్టుకోవాలి, పిల్లలు ఎప్పుడూ కిందే కూర్చోవాలి, గురువులు చక్కగా కుర్చీ మీద కూర్చుని పాఠం చెప్పాలి. గురువులు కొంచెం ఉన్నత స్థానంలో కూర్చుంటే పిల్లలు కింద కూర్చుంటే చెప్పేది కూడా బాగా ఎక్కుతుంది. కూర్చున్నప్పుడు ఉన్నంత జ్ఞానం నిలబడితేనో లేకపోతే ఎత్తు స్థానంలోనో కూర్చుంటే రాదు కూడా. అందుకే వేద పాఠశాలలో ఎప్పుడు కూడా అదే క్రమశిక్షణ చూసారా. అందుకే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ, వేద విద్యార్థులకున్నంత జ్ఞాపక శక్తి వాళ్ళకున్న చురుకు తక్కిన పిల్లలకి ఎందుకు ఉండడంలా. ఈ మధ్యన వేద విద్యార్థులు క్రికెట్ ఆడితే వీళ్ళ ముందు మామూలు వాళ్ళు పనికిరాదు. ఈ హై స్కూళ్ళలో ఉన్న వాళ్ళకి వీళ్ళ చురుకుతనం ముందు ఆగలేకపోయారట, నిజంగా జరిగింది. ఆ మధ్యన తిరుపతిలో వేద విద్యార్థులకి కార్పొరేషన్ కాలేజీలో చదివే పిల్లలకి మధ్యలో క్రికెట్ పెడితే వేద విద్యార్థులు సిక్సర్లు బాధేశారు, వాళ్ళేమో నేల మీద ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వీడు కింద పైన కూర్చుని లేవడానికి అలవాటు పడ్డారు కదండి. కింద పైన కూర్చుని ఎప్పుడైతే లేస్తాడో వీడి కాళ్ళు చెప్పిన మాట వింటాయి. అంతేగాని బల్ల మీద కూర్చోవడానికి అలవాటు పడడం వల్ల వీడికి కాళ్ళు కింద కూర్చోవడానికి లేక ఫీల్డింగ్ తీయలేకపోయారట వాళ్ళు. నాకు నవ్వు వచ్చింది అది వినగానే. కాబట్టి ఈ పిల్లల యొక్క సంస్కృతి మళ్ళీ మనకి ఇవ్వాలి. గురువు గారినేమో కింద కూర్చోబెట్టి వీడి పైన కూర్చున్నవాడున్నాడే, అటువంటి వాడు బండలు మోసే శిక్షణ అనుభవిస్తాడు. నీళ్లలో మలమూత్ర విసర్జన చేసేవాడు దుర్గంధ నరకంలో, మురికి నరకంలో, దుర్వాసన ఉన్న నరకంలో పడతాడు. కాబట్టి నీళ్లలో మలమూత్ర విసర్జన చేయకూడదు. చేసేవాళ్ళు ఉంటారంటే నదుల్లో అలా విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారు. అందుకు చెబుతున్నాను, పాప కుర్రాడు తెలియక పుష్కరాల్లోకి వచ్చి అమ్మా నీళ్లలో పోసేశాను అన్నాడు. నేను పక్కనే ఉన్నాను. ఏది కృష్ణా పుష్కరాల్లో, కృష్ణా పుష్కర సమయంలో ఇక్కడ భాగవతం చెప్పాను కదా, నేను పుష్కర స్నానానికి వెళ్తే నా పక్కన ఎందుకో నాకు అర్థమయ్యింది, కొంచెం వెచ్చగా వస్తున్నాయి కృష్ణాజలం అనుకున్నాను నేను. కాబట్టి పాపం పిల్లాడు కదా, వాడికి తెలియక చెబితే అప్పుడు నేను పిల్లవాడిని పిలిచి, నాయన చాలా పొరపాటురా, నీళ్లలో పోస్తే ఎంత తప్పు అంటే అంత తప్పు అని చెప్పలేదండి, మా అమ్మ చాలాసార్లు చేశానండి అన్నాడు పాపం. చెప్పాక వాడు విన్నాడు. అందువల్ల ఎందుకంటే నీళ్లలో మలమూత్ర విసర్జన చేస్తే ఈ దుర్గంధ నరకంలో పడతారట, మహాదోషం అది. నీచ ప్రతిగ్రహాదానాత్ యాజనాత్ నిత్య సేవనాత్ భక్ష్యంతేత్ర పిపీలికైహి. నీచుల దగ్గర దానం పుచ్చుకోకూడదు. ఒక్కొక్కప్పుడు ఎవడు ఏం పాపం చేశాడో మనకేం తెలుసు. ఒకే ఒక్కసారి ఒక పాపాత్ముడి దగ్గర సొమ్ము పుచ్చుకున్న ఒక పుణ్యాత్ముడు సంవత్సరకాలం మతిహీనుడైపోయాడు తెలుసా. మహాపాపములు, హత్యలు, చెయ్యరాని పనులు చేసిన కొందరు దుర్మార్గులు ఉంటారు. అందరూ మీలా మంచి పనులు చేస్తారటండి, మంచి దానాలు చేయటం, గోవులకి ప్రదక్షిణ చేయటం. నిజంగా చెప్పనా, ఇక్కడ ఆపి చెప్పాలి మళ్ళీ మీరు. గోవులకి భక్తితో ప్రదక్షిణ చేసిన వాడు 1000 జన్మల మహాపాపములు ఆ క్షణమే వదిలించుకుంటాడు. మీరు రోజు వస్తున్నారు, గోప్రదక్షిణ చేస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, నిత్యం సాయంకాలం పొద్దుట ఏదో సమయంలో గుడికి వస్తూనే ఉన్న పుణ్యాత్ములు, అలాగే నిరంతరం ఏదో రకంగా అంతో ఎంతో పురాణం వింటున్నారు, ఇలాంటి పుణ్యాత్ములు ఏదైనా ఇస్తే, ఎంత ఇస్తే కొండంత ఫలితం వస్తుంది. అలా కాకుండా మహాపాపాలు చేసి ఈ ధర్మములకు విరుద్ధంగా ఉండే దుర్మార్గులు ఉంటారే, అటువంటి నీచుల దగ్గర దానం పుచ్చుకుంటే ఆ పుచ్చుకున్నటువంటి వాణ్ణి ఇనప ముక్కుల చీమలు కుట్టి కుట్టి చంపుతాయి. అదొక దుర్మార్గపు నరకం అట, మహాభయంకర నరకం అది. ఆ బాధ అంతా ఇంత కాదు. అందువల్ల నీచుల దగ్గర దానం పుచ్చుకోకూడదు. అటువంటి వాళ్ళ చేత యజ్ఞం చేయించకూడదు. అసలు వాళ్ళ దగ్గర ఉద్యోగం కూడా చేద్దానండి. కొంతమంది పాపాత్ముల దగ్గర ఉద్యోగం చేయకూడదట. హత్యలు చేసేవాళ్ళు, ఇతరులను ఎప్పుడూ మోసగించేవాళ్ళు, ఈ న్యాసాపహారులు, వీళ్ళ దగ్గర ఉద్యోగం చేయకూడదు. తానొక్కడు మాత్రం మంచి భోజనం చేసి ఎవరికీ పెట్టని వాడికి తానేమో మంచి భోజనం చేస్తాట. వంకాయ కూర, టెంకాయ పచ్చడి ఇవన్నీ తనకి, తక్కిన వాళ్ళకి కుళ్ళిపోయినవి పెట్టేవాడు ఉంటాడే, వాడికి నిప్పులు భోజనంగా పెడతారు. వేడి వేడి నిప్పులు అక్కడ బాగా పెడతారన్నమాట. సువర్ణ స్థేయీ విప్రఘ్న సురాపో గురుతల్పక అధశ్చోర్ధంధ దీప్తాగ్నౌ దహ్యమానా సమంతత. సువర్ణ స్థేయీ అపహరించినవాడు, బంగారం అపహరించిన దుర్మార్గుడు, బ్రహ్మహత్య చేసినవాడు, సురాపహ మద్యం తాగినవాడు, గురుపత్నిని పొందినవాడు, ఇటువంటి వాళ్ళని ఏం చేస్తారు, తలకిందులుగా ఒక నరకంలో వేళ్లాడగట్టి పైన కింద కట్టెలు పెట్టి నిప్పంటించి తగలబెట్టి తగలబెట్టి కొంచెం కొంచెం కాల్చి ఆ తర్వాత కాలిపోయాక మళ్ళీ యథాప్రకారంగా మార్చి మళ్ళీ తగలబెడతారు. ఈ విధంగా అధశ్చ అంటే కింద, ఊర్ధ్వం పైన, అధశ్చోర్ధ్వం దదీప్త అగ్నౌ, బాగా నిప్పు పెట్టి తగలబెడతారు. పైన కింద మంటలు పెట్టి తగలబెట్టి వాడిని శిక్షిస్తారు. అది భయంకరమైన యాతన. వీరంతా చచ్చాక, ఈ శిక్షలు అనుభవించాక మళ్ళీ భూమి మీద పుట్టాక రోగులు అయిపోతారు. మృతాహ పునశ్చ నరకం పునర్జాతాశ్చ తాదృశం వ్యాధిం రుచ్యంతి కల్పాంత పరిమాణం నరాధిప. ఓ విపశ్చిత్తు మహారాజా అని ఇదంతా జనక మహారాజు గారికి యమకంకరుడు చెబుతున్నాడు. ఇటువంటి వాళ్ళు మళ్ళీ తస్తారు, నరకానికి వస్తారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ నరకానికి వస్తారు, మళ్ళీ తస్తారు, రోగాలు పొందుతారు, కల్పాంతం వరకు తప్పదు. కాబట్టి ఈ కర్మములను జాగ్రత్తగా చూసుకోవాలి. గోఘనః, అన్నిటికంటే నీచమైన పాపం ఏమిటంటే ఆవుని చంపడం. గోహత్య వంటి పాపం మరొకటి లేదు. ఈ గోవుల్ని చంపే నీచాతి నీచుడు మాత్రం నీచాతి నీచమైన జన్మలు ఎప్పుడూ ఎత్తుతూనే ఉంటాడు. వాడు 3 జన్మల పాటు బతికుండగానే చంపబడే పంది జన్మ ఎత్తుతాట. అంటే అడవి పందుల్ని వాటిని ఏం చేస్తారంటే చాలామంది మూతి కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు. చూసారా మీరు అప్పుడప్పుడు, మాకు పక్కనే ఓ దృశ్యం అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. ఇలా ఓ తాడు పెడతాడు, టక్కన పందిని పట్టేస్తాడు. ఈ పంది వచ్చే తాడుకు తగులుకుంటుంది, అది గుర్రు గుర్రు అని తెగరుస్తుంది పాపం. దాన్ని మూతి కట్టేస్తాడు, కాళ్ళు కట్టేస్తాడు, బతికుండగా పక్కన పారేసి ఇంకా ప్రాణం ఉండగా కాల్చేస్తారు. దాన్ని కాల్చి గీకేస్తారు, తర్వాత ముక్కలు ముక్కలు కింద కొడతారు, అమ్మేస్తారు. అలా 3 జన్మలు బతికొండగా కాల్చబడి నీచమైన మరణం పొందే పందిగా పుడతాడు గోహత్య చేసిన దుర్మార్గుడు. అందుకే గోవుల్ని చంపకూడదు, గోమాంసం తినకూడదు.
ఈ దుర్మార్గులంతా ఈ శిక్షలన్నీ అనుభవించాక మళ్ళీ భూలోకంలో జన్మెత్తాలిగా మరి వాళ్ళు ఎలాంటి జన్మలు ఎత్తుతారో వరసగా చెప్పుకొచ్చాడు. గురుద్రోహం చేసిన వాడికి కుక్క జన్మ వస్తుంది, గురుద్రోహం చేసిన వాళ్ళు వీధుల్లో కుక్కలు భౌ భౌ అని అరుస్తున్నాయి. ఎవరు అనుకుంటున్నారు? గురువు గారిని ఏడిపించిన దుర్మార్గులు, గురుద్రోహులు వాళ్ళు. గురుపత్నిని కామంతో చూసిన వాడు, పొందినవాడు, గురువు యొక్క ధనం అపహరించిన వాడు, వీళ్ళు కూడా పిచ్చి కుక్కగానో లేక గజ్జి కుక్కగానో అవయవ లోపం ఉన్న కుక్కలుగానో పుడతారు. తండ్రికి ద్రోహం చేసి, తండ్రిని పీడించి, తండ్రి ధనాన్ని అపహరించి, తండ్రిని పోషించిన దుర్మార్గుడు గాడిదిగా పుడతాడు. పితృదోషకుడు, తండ్రిని రోజు తిట్టడమైన వాడు, పొద్దున్న సాయంకాలం అష్టోత్తర శతనామంతో తండ్రిని తిట్టేవాడు ఉంటాడే, అటువంటి దుర్మార్గుడు గోరు వంకగా పుడతాడు. అన్న భార్యని వదిలిని తిడితే కళ్ళు లేని కబోత పక్షిగా పుడతాడు. కొన్ని పక్షులు ఉంటాయి, మీకు వీలుంటే ఎప్పుడో చూడండి, శ్రీశైల అడవుల్లో కూడా కనపడతాయి, తల్లకిందులుగా ఉంటాయి, వాటి కళ్ళు ఉండవు, అవి మలమూత్రాలు విసర్జించే వాటితోటే అన్నం కూడా తింటాయి. వాటికి కపోత పక్షులు అని పేరు. కళ్ళు లేని కపోతాలు అంటారే అవే. కపోతం అంటే పౌరమని ఒక అర్థం, ఇదిగో ఈ పక్షి అని ఒక అర్థం. నేను చాలా కాలం క్రితం ఓ పెద్ద వాగు దగ్గర ఓ చెట్టుకు వెళ్లాడుతున్న వాటిని చూశాను. వాటి అవి తల్లకిందులుగా వెళ్లాడతాయి, వాటికి కళ్ళు ఉండవు. అందుకే పూర్వం గుడ్డివాడు మన ఇంటికి వచ్చినప్పుడు ఏమనేవాడు, కళ్ళు రెండు కళ్ళు లేని కపోతని బాబు అనేవారు వాళ్ళన్నమాట ఈ పక్షులు. అన్న భార్యను తిట్టిన దుర్మార్గుడు వదిన తల్లితో సమానం కదా, అన్యాయంగా తిట్టకూడదు. అలా తిట్టిన వాడు ఈ కపోతమవుతాడు. యజమాని దగ్గర ఉద్యోగం చేస్తున్నారు, చక్కగా హరిగారి దగ్గర ఉద్యోగం చేస్తూ బయటికి వెళ్ళి యజమాని తిట్టాడనుకోండి, వాడు వచ్చే జన్మలో కొండముచ్చుగా కానీ కుంటి కోతిగా కానీ పుడతాడు. కాబట్టి యజమాని ఎప్పుడు తిట్టకూడదు. జీతం ఇచ్చి పోషిస్తూ ఉంటే బయటికి వెళ్ళి తిట్టడం ఏంటి? లేకపోతే మాని నీకు ఇష్టం లేదా ఉద్యోగం. స్వామిద్రోహం చేసిన దుర్మార్గులు నీచమైన కోతి జన్మెత్తుతారు. దగ్గర ఉంచిన డబ్బును అపహరించిన న్యాసాపహర్త క్రిమికీటకములుగా పుడతారు. మలమూత్రాల గుంటలో క్రిమికీటకాలు అవుతారు. అసూయతో బతికేవాడు, ఇతరులలో ఉన్న మంచిని చెడ్డగా చిత్రీకరించేవాళ్ళు రాక్షసులై పుడతారు. విశ్వాసఘాతకులు అంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు చేపలై పుడతారు. బతికొండగానే చేపలను బర్ర బర్రను అరగదీస్తారు, వండుకు తింటారు. ధాన్యాపహర్త, ధాన్యాలు ఎత్తుకుపోయేవాళ్ళు ఉంటారే, గోధుమలు కందులు మొదలైన ధాన్యములు, వీటిని అపహరించిన దుర్మార్గుడు ఎలక లేక పందికొక్కుగా కుచ్చుకొచ్చుకొచ్చని తిరుగుతాయన్నమాట. ఆ పందికొక్కులని అవే. వాటికి తర్వాత ఏం చేస్తారట, మన వాళ్ళు మందు పెడతారు, రోజు చూసి చూసి విసిగిపోతారు కదా, ఈ పందికొక్కులు తింటున్నాయిరా అని వాటి దగ్గర ఇంత మందు వేస్తారు, దెబ్బకది కొట్టుకు తోస్తుంది. పరస్త్రీలను అపహరించిన దుర్మార్గుడు తోడేలుగా క్రమంగా నక్కగా ఆపై కుక్కగా కొంగగా గ్రద్దగా పాముగా కాకిగా పుట్టి నానాయాతన పడతారు. అన్న భార్య తల్లితో సమానం అండి. అటువంటి ఆవిడ్ని పొందడం ఎంత పాపం, అటువంటి తల్లి లాంటి ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం ఎంత తప్పసలు. జ్యేష్ఠ భ్రాత పితృ సమహ, పెద్దన్నగారు తండ్రితో సమానుడు. ఆ తండ్రి భార్య కనుక వదిన గారు తల్లితో సమానం. ఆ తల్లిని పెళ్లి చేసుకున్న దుర్మార్గుడు ఉంటాడే ఆవిడ్ని పొందిన నీచుడు, వాడు ఘోర నరకాలు అనుభవించి అనుభవించి కోయిలుగా పుడతాడు. అప్పుడు వేటగాడు ఆ కోయిల్ని కొట్టేస్తాడు, లేదా పాములు వచ్చి ఆ కోయిల్ని తింటాయి. ఆ తర్వాత అనేకమైన జన్మలు ఎత్తి 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 అప్పటికో విముక్తి పొందుతాడు. కాబట్టి ఎప్పుడు అన్నభార్యని వివాహం చేసుకోకూడదు, ఆవిడ ఎత్తుకుపోకూడదు. నీచ స్త్రీలు, కొంతమంది స్త్రీలు ఉంటారు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, అటువంటి నీచ స్త్రీ సంపర్కం వల్ల పంది జన్మెత్తుతాడు. ఎవరైనా దానం చేస్తున్నప్పుడు అయ్యో పాప పద్మాగర్ గారు కాశీలో పీఠం పెడతారట, ఏదో ఇద్దామని ఎవడో వచ్చాడు అనుకోండి, ఎందుకండి అని లాగుతారు చూసారా, అలాంటి వాళ్ళు పురుగై పుడతారు, కాష్టంలో పురుగై పుడతారు. ఎవ్వరికి ఏమీ పెట్టని దుర్మార్గుడు కాకి జన్మెత్తుతాడు. పెద్దన్నగారిని అనవసరంగా అవమానించేవాడు, అంటే కారణం లేకుండా అవమానించేవాడు బెగ్గురు పక్షి పుడతాడు. విప్రస్త్రీని వివాహం చేసుకున్న పరుడు అడ్డగాడిదిగా పుడతాడు. కృతజ్ఞులు అంటే ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేసేవాడిని కృతజ్ఞులు అంటారు. చాలాసార్లు చెప్పాము, అయినా మళ్ళీ చెప్పాలి, ఎవరైనా ఉపకారం చేస్తే అది గుర్తుపెట్టుకుంటే దాన్ని కృతజ్ఞత అంటారు. ఎవరో ఎంత ఉపకారం చేశారు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పాపం రాగానే ఆసనం ఇచ్చిందండని, మంచినీళ్ళు ఇచ్చారని, వెళ్ళగానే మన మీద అభిమానంతో అందరికంటే ఇంకొంచెం ప్రసాదం పులిహార ఎక్కువ పెట్టారని, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఉపకారం ఇంత చేస్తే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలి, అపకారం చేస్తే మర్చిపోవాలి. ఇలా చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకునే పుణ్యాత్ములను కృతజ్ఞులు అంటారు. చేసిన మేలు మరిచిపోతే అకృతజ్ఞులు. మేలు చేసిన వానికి కూడా కీడు చేసే పాపాత్ములు కృతజ్ఞులు. అటువంటి వాళ్ళు క్రిమికీటకాలై పుడతారు. నిత్యం హత్యలు చేసే దుర్మార్గుడు వాడు కూడా గాడిదగా పుడతాడు. అడ్డగాడిదని దేన్నంటే అడ్డంగా బరువు ఎక్కువ వేసి మోయిస్తారు ఇటువంటి గాడిదని. ఇక ఓ బరువు తెగవేసేస్తారన్నమాట. ఆ బరువు తట్టుకోలేక నానాయాతన పడిపోతారు వాళ్ళు. ఇంకా స్త్రీలని చిన్నపిల్లల్ని చంపేవాళ్ళు ఉన్నారే, స్త్రీ బాలహత్య చేసిన వాళ్ళు కూడా పురుగులు అయిపడతారు. అన్నం అపహరించిన వాడు ఏగలై పడతాడు. ఓ ఏగలు తిరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఎవరనుకుంటున్నారు, రహస్యంగా అన్నం ఎత్తుకుపోయి తినేసేవాళ్ళు, పులిహార ఎత్తుకుపోయి తినేసేవాళ్ళు, ఆహార పదార్థాలు అపహరించి తినేవాళ్ళు, భోజన పదార్థాలు అపహరించేవాళ్ళు ఉన్నారే, అంటే భోజనానికి పనికొచ్చే పులుసో కూరో వంటింట్లోకి అడుగుపెట్టి రహస్యంగా కాస్త కూర తీసుకుని పక్కింటి ఆవిడ వెళ్ళిపోయిందా, ఆవిడ వచ్చే జన్మలో పిల్లి పుడుతుందిట పిల్లిగా. కాబట్టి భోజన పదార్థాలు కూడా అపహరించొద్దొద్దు. గురువుగారు చేతిలో పండు పెట్టడంతో కాస్త అడిగి తీసుకోండి, లాగేసుకోకండి పిల్లలారా. కాబట్టి ఈ భోజన పదార్థాలు అపహరిస్తే కూడా ప్రమాదం. పాపం వాళ్ళు అపహరించట్లేదు అన్నారు, నేనే ఇస్తున్నాను, నేనే ప్రేమ కొద్ది పిల్లలు కదా అని ఇచ్చేస్తున్నారు, కానీ లాక్కోకుండా తీసుకోండి. భోజన పదార్థాల అపహరణ పిల్లి జన్మనిస్తుంది. ఇంకా తెలకపిండి కలిపిన ఆహారం దొంగతనం చేస్తే, తెలకపిండితో వండిన కూరలు కానీ అన్నం కాదు దొంగతనం చేస్తే వాళ్ళు ఎలకలై పడతారు. ముంగిసలు ఉన్నాయే, ఆ ముంగిసలకు ఆ జన్మ ఎలా వచ్చింది, పూర్వజన్మలో నెయ్యి ఎత్తుకుపోయేట. నేతిని అపహరించిన వాడు ముంగి పుడతాడు, పామే ఆహారం అవుతుంది దానికి చివరికి. మేక మాంసం అపహరించిన వాడు నీటి కాకి పుడతాడు. మత్స్య మాంసం చేపల యొక్క కూరను ఎత్తుకుపోయిన వాడు కాకి పుడతాడు. గొర్రె మాంసం ఎత్తుకుపోతే డేగ అయిపడతాడు. ఉప్పు ఎత్తుకుపోతే నీటి కాకి పుడతాడు. తర్వాత పెరుగుని అపహరిస్తే క్రిమి అయి పుడతాడు. కాబట్టి పెరుగు అసలు ఎత్తుకుపోరాదు. ఏమో చిన్నప్పుడు ఏం చేసామో, మనం పెరుగు ఎత్తుకుపోయామో పాలు ఎత్తుకుపోయామో, ఎరిగున్నంత వరకు చేయకండి. పాలు అపహరిస్తే కొంగగా పుడతాడు. అప్పుడు ఆ కొంగని బాణంతోటో తుపాకీతోటో కాల్చేసి చక్క వేయించు తింటారట. నూనెను అపహరిస్తే గబ్బినమై పుడతాడు. ఈ నూనె ఎత్తుకుపోయే వాళ్ళంతా కూడా గబ్బినమై పుడతారు. రామచంద్ర ప్రభు ఒక ఆయన్ని చూశానండి నేను, ఆయనకి పట్టుకెళ్ళి దీపారాధనకి నూనె ఇస్తే ఆ దీపారాధన నూనె అంతా కుందిలోంచి పిండేసి పక్కన పెట్టుకుని దాంతో వంట చేసుకునేవాడు పోయి భయం వేస్తుంది అనమాట. వాళ్ళు వచ్చే జన్మలో గబ్బిలలు వెళ్ళాడతారన్నమాట, ఇలాగా కుక్కని తిరుగుతాయి పాపం. తేనెను అపహరిస్తే అడవి ఏగ ఏపడతాడు. అప్పాలు అపహరిస్తే, అప్పాలంటే ఆంజనేయుడికి చాలా ఇష్టం, అవి అపహరించకూడదు, అడిగి పుచ్చుకోవాలి. ఇవి అపహరిస్తే చీమ ఏపడతాడు. ఆ చీమలకి లక్ష్మణరేఖ గీస్తారు, పాపం చచ్చిపోతుంది. హవిష్యాన్నం నేతితో వండి యజ్ఞంలో వేయడానికి వండిన అన్నం అపహరిస్తే బల్లి ఏపడతాడు గోడ మీద. మద్యములు అపహరిస్తే తీతువు పెట్టే పుడతట. మద్య పదార్థాలు అపహరించకూడదు పొరపాటు కూడా, అవి అపహరిస్తే తీతువు పెట్టే కుయ్యి కుయ్యి అనుకొస్తాడు. ఇనుమును అపహరించిన వాడు ఉంటాడే, ఇనుము కూడా అపహరిస్తారు తెలుసా. అమ్మో బ్రిడ్జి కోసమని కాంట్రాక్టర్ ఒక ఆయన పాప అక్కడ ఇనుము ఊతలు వేస్తే పక్కన అసిస్టెంట్ కాంట్రాక్టర్ పట్టుకుపోయాట, వాడు కాకేయి పడతాడు వచ్చే జన్మలో. కంచును అపహరించిన వాడు పచ్చని పెట్టగా, పసుపు పచ్చని పెట్టలు ఉంటాయి హారీత పక్షులు అంటారు, అవి పుడతారు. వెండి అపహరిస్తే పావురం అయి పుడతాడు. బంగారం అపహరిస్తే క్రిమి అయి పుడతాడు. పట్టు వస్త్రాలు అపహరిస్తే చక్రవాక పక్షి అయి పుడతాడు. మామూలు వస్త్రములు అపహరిస్తే పట్టు పురుగై పుడతాడు. చీరలు ఎత్తుకుపోతే చిలకై పుడతాడు. చిలకై పుట్టాలి ఎవరికైనా కోరుకుంటే చెప్పండి, నా రూమ్లో ఓ చీర ఉంది. ధావళి ఎత్తుకుపోతే, ధావళి తెలుసుగా బాగా పూజలకు వాడతాం, దులిపి వేసేస్తే ఒకవేళ ఉతకపోయినా అది మడికి పనుకొస్తుంది. ఆ ధావళి ఎత్తుకుపోయిన వాడు ఎలుగుబంటే పుడతాడు, అందుకే వాడి చర్మం అలా ఉంటుంది. అన్న సంబంధ వస్తువులు అగ్ని సంబంధ వస్తువులు ఎత్తుకుపోతే, అగ్ని సంబంధ వస్తువులు అంటే ఏమిటి, అగ్గిపెట్టెలు, లైటర్లు ఇటువంటివి కూడా ఎత్తుకుపోకూడదు. ప్రమిదలు, స్టవ్వులు, కట్టెలు ఇవి ఎత్తుకుపోతే ముందు కొంగ తర్వాత గాడిదగా పుడతారు. సుగంధ ద్రవ్యములు ఎత్తుకుపోయిన సెంట్లు అనమాట, గంధాలు, తర్వాత కూరగాయలు. వీళ్ళు ఆకు పురుగులు పుడతారు. ఆకుపచ్చగా ఉంటాయి సరే ఆకులు కదా పురుగులు, వాళ్ళు ఎవరనుకుంటున్నారు పూర్వజన్మలో సుగంధ ద్రవ్యములు కూరగాయలు ఎత్తుకుపోయారు. వంకాయలు బాగున్నాయని లేత వంకాయలు ఎత్తుకుపోయారు కేజీ, పాప ఇప్పుడు ఆకుపురుగే అనుభవిస్తున్నారు. ఎర్ర బట్టలు ఎత్తుకుపోతే రంగురంగుల పెట్టలే పుడతారు. కట్టెలు ఎత్తుకుపోతే చెక్కలో పురుగే పుడతాడు. పువ్వులు ఎత్తుకుపోతే దరిద్రుడవుతాడు. దారిద్ర్యానికి మూల కారణం పువ్వులు ఎత్తుకుపోవటంటాడు. పుష్పాపహారి దరిద్రో భవేత్ అని. అందుకే ఓసారి ఏమైందంటే శంకరాచార్యుల దగ్గరికి, శంకరాచార్యులు వారు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఒకడు వచ్చాడు ఆయన దగ్గరకు. ఒకడు వచ్చి కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నానండి. ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఉపాసనలు చేసినా, ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా డబ్బు రావటం లేదు. ఇంత దారిద్ర్యం నాకు ఎందుకు వచ్చింది? ఈ దారిద్ర్యం పోవాలంటే ఏమి చెయ్యాలి అని ఒకనొక దరిద్రుడు శంకరుల వారిని అడిగాడు. అప్పటికి శంకరుల వారి వయస్సు కేవలం 9.5 ఏళ్ళు. 9.5 ఏళ్ల వయస్సు ఉన్న బాలశంకరుణ్ణి పాప ఒక దరిద్రుడు, నాకు ఈ దారిద్ర్యం పోవడంలా, మంత్రాలు అనుష్ఠించాను, ఉపాసనలు చేశాను, పోవడం లేదు, ఎందువల్ల అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, దివ్యదృష్టితో చూసి నీ పూర్వజములో పువ్వులు అపహరించావు. చక్కగా శంకరపీఠంలో పువ్వులు చెట్లు వేశారు, చెప్పకుండా ఎవరికి టకటక కోసుకుపోయావు. నీవు ఏ ఉద్దేశంతో కోసినా పువ్వులు కోయటం దొంగతనమే. పువ్వులు అపహరించటం వల్లే ఈ జన్మలో కటిక దరిద్రుడు అయ్యావు. అందుకే నీకు మంత్రం కూడా ఫలించడం లేదు. మంత్రం అనుష్ఠానం చేసినా ఆ పాపం పోనంత వరకు అనుష్ఠానం ఫలించదు. దీనికి ఒకటే, నీ దొడ్లో నీ అదృష్టవశాత్తు నీకు దొడ్డు ఉంది గనక, నీకు చిన్న పెంకుటిల్లు ఉంది గనక, నీ పెంకుటింట్లో ఒక పెరడు ఉంది గనక, ఆ పెరట్లో పూల మొక్కలు వెయ్యి, బాగా పువ్వులు పెంచు. ఈ పువ్వులు రోజు కోసుకెళ్ళి ఎవరైనా విప్రులకో, యజ్ఞాలు చేసేవాళ్లకో, లేక దేవతలకో, ఆలయాలకో ఇయ్యి. ఇలా పువ్వులు దానం చేయగా చేయగా, లేదా ఉపన్యాసం చెబుతున్న వాళ్ళకి మెళ్ళలో దండేస్తారు చూసారా, వాడికి ఎంతో పుణ్యం టండో. ఒక పువ్వుల దండ తయారు చేసిన వాడు, అది మెళ్ళలో వేసిన వాడు పౌరాణికుడికి, వాడు రాబోయే కాలంలో కుబేరుడి పక్కన కూర్చుంటాట. అంత పుణ్యం అని చెప్పారు దానికి. అందుకే పూర్వకాలంలో పౌరాణికుడికి మెళ్ళలో దండేస్తారు.